नमः शिवाभ्याम नवयौवनाभ्याम परस्पराश्लिष्टवपुर्धराभ्याम नगेन्द्रकन्या वृषकेतनाभ्याम नमो नमः शंकर पार्वतीभ्याम। కార్తీక మాసంలో 17వ రోజు కార్యక్రమంలో గడువు పెట్టాం. చూస్తుండగా శుక్లపక్షం అయిపోయి కృష్ణపక్షంలో గడువు పెట్టాం. ఈరోజు ఈ కృష్ణపక్షంలో వచ్చేటటువంటి 2వ రోజు, ఈ 17వ రోజు ఉందే, ఇది వీరభద్రుడికి బాగా ఇష్టం. ఈరోజు కూడా సూర్యోదయానికి ముందు లేచి స్నానం చేసి విభూతిని ఒక పండు రూపంలో, గుండ్రంగా శివలింగాకారంలో ఉన్న విభూతి, గుర్తుపెట్టుకోండి, శివలింగం కోలగా ఎలా ఉంటుందో అలా విభూతి పండును కొనండి. విభూతి పండు కూడా ఇలా గుండ్రంగా ఉన్నవి కాకుండా కోలగా ఉన్నవి అమ్ముతారు కావాలంటే, లేదా ఇలాగా స్టిక్కుల్లో ఉంటే కర్రల్లాగా, అలా కర్రల్లా ఉన్నటువంటి ఒక విభూతి పండును కొనండి. దీనిని ఈరోజు ఒక మారేడాకులో పెట్టి ఒక యజ్ఞోపవేతం, మళ్ళీ గుర్తుపెట్టుకుంటారు కదా, శివలింగాకారంలో కోలగా ఉన్నటువంటి విభూతి పండు కానీ లేదా కర్రలా పొడుగ్గా స్తంభంలా ఉన్నటువంటి విభూతి పండుని కానీ ఒక పండును కొనండి. దానిని తీసుకోండి, ఒక యజ్ఞోపవేతం తీసుకోండి, ఒక మారేడాకు తీసుకోండి, ఒకటి మినిమం, ఎక్కువ కూడా ఇవ్వచ్చు. నేను ఒకటి అన్నాను కదా, అని ఒక్క ఆకే ఇవ్వాలనక్కర్లా, నాలుగు కూడా ఇవ్వచ్చు, కానీ కనీసం ఒక ఆకు, ఒక మారేడాకు, ఒక విభూతి పండు, ఒక యజ్ఞోపవేతం తీసుకుని దక్షిణతో పాటుగా మహానుభావుడికి ఎవరికైనా ఈ 17వ రోజు సూర్యాస్తమయంలోపు ఇవ్వాలి. సూర్యుడు అస్తమిస్తూ ఉంటాడు, ఎర్రగా కిరణాలు వచ్చే సమయం, ఆ సమయంలోపు. మళ్ళీ సూర్యుడు అస్తమించేసిన ఒక అరగంట తర్వాత ఈ దానం చేసినా మనకి ఫలితం ఉండదు. అంటే 17వ రోజు అంత విశిష్టత కలిగినటువంటి రోజు. విభూతి దానం వల్ల ఈ 17వ రోజు అటువంటి వాళ్ళకి కడుపులో ఉన్నటువంటి గుల్మ రోగాదులు పోతాయి. కడుపులో కొంతమందికి రకరకాల రోగాలు ఉంటాయి, జీర్ణ వ్యాధులు, కొందరికి ఎసిడిటీ అంటాం, గ్యాస్ ట్రబుల్స్, తిండి సహించకపోవటం, లేదా చీటికి వాటికి ఈ కడుపు ఉబ్బినట్టు అయిపోవడం, ఇలా రకరకాలైనటువంటి రోగాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా ఉదర సంబంధ రోగాలు. ఉదర సంబంధ రోగాలు నానా రకాలు, ఒకటి కాదు రెండు కాదు. ఉదర రోగములు తొలగడానికి ఏం చెయ్యాలి అని ఒకప్పుడు పార్వతీ పరమేశ్వరుని అడిగింది. మహాత్మా, మానవులు అన్నాక ఏదో ఒక రోగం వస్తాయి, అందులో కడుపులో రోగాలు ఎక్కువ కొంతమందికి, ఆ కడుపులో నులి పురుగులు వచ్చి కొందరు, అన్నం అరక్క కొందరు, అన్నం లేక కొందరు, లోపల రకరకాల మంటల వల్ల కొందరు చాలా బాధలు పడుతున్నారు, పెరుగుల రోగాలు, కాలేయ రోగాలతో కొందరు బాధపడుతున్నారు, ఈ ఉదర రోగాలు ఎలా తొలగుతాయి, దయతో సెలవు ఇవ్వండి అని పార్వతి భర్తను అడిగితే అప్పుడు శివుడు చెప్పాడు, కార్తీక మాసంలో 17వ రోజు సూర్యోదయానికి ముందు లేచి తలారా స్నానము చేసి, ఒకవేళ స్నానం తలారా చేయలేకపోయినా పర్వాలేదు, కాస్త ఆలస్యమైనా దానికేం పెద్ద పట్టించుకోడైనా, మొత్తం మీద ఆ రోజు స్నానానంతరం ఏదన్నా శివాలయానికి వెళ్ళి శివుణ్ణి దర్శనం చేసుకుని ఆ తర్వాత ఇంటికి వచ్చి కానీ, లేక శివాలయంలో కానీ, లేదా ఏదన్నా సద్గురువులుంటే వాళ్ళు ఇళ్ళకి వెళ్ళి కానీ, ఆ రోజు 17వ రోజు సూర్యుడు అస్తమించేలోపు ఒక విభూతిని పండుని బిల్వదళంలో పెట్టి, మారేడాకులో పెట్టి యజ్ఞోపవేతంతో కలిపి దానం చేస్తే ఉదర రోగాలు పోతాయి. అంటే విభూతి దానం వల్ల కడుపు సంబంధమైన రోగాలు పోతాయి అన్నాడు ఆయన. యజ్ఞోపవేతం ఎందుకండి అంది ఆవిడ. మళ్ళీ ఈ 17వ రోజు విభూతి దానం చేయటం వల్ల కడుపులో ఉన్న రోగాలు తగ్గుతాయి అంటున్నారు క్రమంగాను. మరి యజ్ఞోపవేతం ఎందుకు అంటే, యజ్ఞోపవేతం వల్ల పిల్లలు సుఖపడతారు, పిల్లలకి జ్ఞానం కలుగుతుంది, పిల్లలకి విద్యాభివృద్ధి కలుగుతుంది, పిల్లల్లో పేచీ పెట్టే లక్షణం తగ్గుతుంది, వంశాభివృద్ధి కలుగుతుంది. ఒక్కొక్క ఇళ్లల్లో పిల్లలు పెడతారు పెంట, ఆ పెంటను మనం తట్టుకోలేం, అదో పెద్ద తంట. స్కూల్కి వెళ్ళరు, చదవరు, మహాగోళ తంట. మధ్యలో హఠాత్తుగా ఏదో ఆత్మహత్యలు చేసుకోవడాలు, ఏమిటి దీనివల్ల లాభం? అటువంటి పిల్లలు సక్రమమైన మార్గంలో నడుచుకుంటారు, కొంతవరకు రౌడీజం తగ్గుతుంది, పిల్లల్ని బాగు చేయడానికి ఈ యజ్ఞోపవేతం అన్నాడు. మరి మారేడాకు ఎందుకండి అంది ఆవిడ. మారేడాకు సకల సంపదలని ప్రసాదిస్తుంది. సంపదలంటే ఆనందం, మనిషికి ఆనందం గొప్ప సంపద, వేళకి తినడానికి ఎంత ఆహారం లభించడం గొప్ప సంపద, ఆరోగ్యంగా నిద్రపోవడం మరొక సంపద. ఈ సంపదలు మారేడాకు వల్ల వస్తాయి అనగానే అప్పటి నుంచి పార్వతీదేవి ఈ విషయాన్ని నారదునికి చెప్పింది. నారద, భూలోకంలో వ్యాపింపచెయ్యి అనగా నారదుడు దాన్ని పట్టుకొచ్చి భూలోకంలో, ఇప్పుడు తిరుపతి ఉందే వెంకటాద్రి, ఆ ప్రాంతాన్ని చోళరాజులు వాళ్ళు పరిపాలించేవారు ఒకప్పుడు. ఆ చోళమండల ప్రాంతంలో ఉన్న వాళ్ళందరికీ చెప్పి వాళ్ళ చేత కార్తీక మాసంలో 17వ రోజున ఈ బిల్వపత్రం, విభూతి, దాంతోపాటుగా యజ్ఞోపేతం ఇవి దానం చేయించాడు. ఇంకా అక్కడి నుంచి లోకమంతా వ్యాపించింది. ఓ అప్పటి నుంచి ఇప్పటి వరకు అదే పరంపరలో చేస్తున్నారు. ఈరోజు ఒక వేద గ్రంథం కానీ పురాణ గ్రంథం కానీ దానం చేయటం చాలా మంచిది. నేను చాలా కాలం క్రితం చూశాను కార్తీక మాసంలో మా చిన్నప్పుడు జరిగిన ఒక విశేషం. కార్తీక మాసంలో 17వ రోజు పురాణ గ్రంథమును లేక వేద గ్రంథాన్ని దానం చేస్తే ఇళ్లల్లో పిల్లలకి వాక్శుద్ధి కలుగుతుంది అని ఉంది. మేము చిన్నప్పుడు ఒకప్పుడు తణుకులో ఉండేవాళ్ళం. అక్కడ మా ఇంటి దగ్గర ఒక మోక కుర్రాడు ఉండేవాడు. మేము ఇంత నేను చాలా చిన్నవాడిని, 6 నెలలు మాత్రమే తణుకులో ఉన్నాం మేము. అప్పుడెప్పుడే ఊహొస్తున్న రోజులు నాకు. నా కళ్ళ ముందు ఎదురుకుండా మోక కుర్రాడు ఉండేవాడు అనమాట ఒక ఇంట్లో. వాడికి మాటలు వచ్చేవి కదా, గజగజలాడిపోయేవాడు అనేవాడు పాపం. ఒకసారి మా నాన్నగారు కార్తీక పురాణం చెబుతూ 17వ రోజు పురాణ గ్రంథమును కానీ లేక వేద గ్రంథమును కానీ దక్షిణ పుస్తకం మీద పెట్టి పిల్లల చేత మహాత్ములకి దానం చేయిస్తే ఆ పిల్లలకు వాక్శుద్ధి కలుగుతుందని చెప్పారు. ఈ మూగవాడి తల్లికి నమ్మకం కలిగింది. మూగవాడికి మాట వస్తుందా అంటే అదే మాటలు కాదు, సాధారణంగా రావు. కానీ ఆ తల్లి ఖచ్చితంగా నమ్మింది, కుర్రాడితో సైతంగా నమ్మి. ఆ రోజు ఆవిడేం చేసింది, వాళ్ళ గురువుగారికి, పురాణం చెప్పిన గురువుగారికి ఒక మంచి పురాణ గ్రంథాన్ని, దాని మీద ఆ పురాణం యొక్క రేటు కూడా పెట్టి ఏదో యథాశక్తిగా తాంబూలాదులు పెట్టి దానం చేయించింది కుర్రాడి చేత. మీరు చెబితే ఆశ్చర్యపోతారు. ఆ కుర్రాడు దానం చేసి ఆ గురువుగారు ఆశీర్వచనం పుచ్చుకున్న వెంటనే నోరని కాసేపటికి శ్రీమాని నియమానచోర సదాకార వీరానికి భాగవతంలో అక్రూరస్తవాన్ని దండకం చదివేశాడు. ఆ కుర్రాడు ఇప్పుడు దాదాపు 65 ఏళ్ళు ఎంతో ఉంటాయి, 66 ఏళ్ళు అప్పుడప్పుడు మా పీఠానికి వస్తూ ఉంటాడు. చాలామందికి తెలియదు ఆ విషయం. ఎంత ఆశ్చర్యకరంగా ఉంటుందంటే 6 ఏళ్ల వరకు 7 ఏళ్ల వరకు మాట్లాడడం చేత కానీ ఒక పిల్లవాడు, కటిక మూగవాడు, కార్తీక మాసంలో 17వ రోజు పురాణ గ్రంథం దానం చేసి ఆశీర్వచనం పూచుకుంటే మాట్లాడాడు. అతని అతనికి కారణజన్ముడు ఏదో యోగం పట్టింది. కాబట్టి మనం కూడా నమ్మి ఈరోజు ఈ పురాణాన్ని పిల్లల చేత దానం చేయిస్తే మూగవాడు మాట్లాడతాడా మాట్లాడడా అనేది పక్కన పెట్టండి. కనీసం వాక్శుద్ధి వస్తుంది పిల్లలకి, చాలా మంచిది. పిల్లలకి ఈ మధ్యకాలంలో మాటలు రావట్లా సరిగ్గా స్పష్టత లేదు, తిరగదు, తెలుగు అసలే మాట్లాడలేరు. అటువంటి పిల్లలకి పవిత్రమైన వాక్కులు వస్తాయి, శుద్ధి కలిగి తీరుతుంది. మన పురాణములు ఎప్పుడు అసత్యం చెప్పవు. కార్తీక మాసంలో ఈ 17వ రోజుకి అంత విశిష్టత ఉందన్నమాట. ఉందా అంటే ఉంటుందంతే. ఈరోజు ఇంకొక పని చేయొచ్చు. నేను చెప్పిన పనులన్నీ కూడా శాస్త్ర సంబంధాలు కనుక చాలా శ్రద్ధతో చేయండి. ఈరోజు ఎవరైనా సరే ఎక్కడైనా ఆవు కనపడితే దానికి ప్రదక్షిణ చెయ్యండి. ఆవు పాదాలకి గెట్టలకి కాస్త పసుపు కుంకాలు పూయండి. పూయించుకుంటే దగ్గరుండి జాగ్రత్తగా రాయండి, లేదా ఇంత కుంకం పెట్టండి. ఆవుకి వాళ్ళు 4 ప్రదక్షిణలు చెయ్యండి. కార్తీక మాసంలో గోప్రదక్షిణ మహాఫలితం. అసలు ఎప్పుడు గోప్రదక్షిణ చాలా శుభఫలితం ఇస్తుంది. ఆవుకి ప్రదక్షిణ చేస్తే అనేక తీర్థయాత్రలు చేసిన పుణ్యం వస్తుంది. అందులో కార్తీక మాసంలో ప్రదక్షిణ చేస్తే భూమండల పరిక్రమతో సమానం. 17వ రోజు 4 ప్రదక్షిణలు చేస్తే అటువంటి వాడు శ్రీ మహావిష్ణువు వామనావతారం ఎత్తినప్పుడు విశ్వరూపం ధరించాడే, ఆ విశ్వరూపం చుట్టూ ప్రదక్షిణ చేసిన ఫలితం పొందుతారట. అసలు శ్రీ మహావిష్ణువు వామనావతారంలో విజృంభించి లోకాలను ఆక్రమిస్తూ ఉంటే ఆ రూపం చుట్టూ ఎవడు ప్రదక్షిణ చేయగలడు? ఒక్క జాంబవంతుడు చేశాడు. జాంబవంతుడు చెప్పాడు సుందరకాండ ప్రారంభానికి ముందు కిష్కింధాకాండ చివరిలో, ఏమని, ఒకప్పుడు నా ఓపిక వేరు, నేను బలిచక్రవర్తిని చూశాను, ఏది కృతయుగంలో, ఇప్పుడు త్రేతాయుగంలో రాముడిని చూశాను. ఆనాడు శ్రీ మహావిష్ణువు బలిచక్రవర్తి దగ్గర 3 అడుగులు దానం అడిగాడు. 1 అడుగు అలా పైకి, 1 అడుగు నేలని ఆక్రమిస్తూ ఉంటే, విశ్వరూపం ధరిస్తూ ఉంటే ప్రపంచమంతా నిండితే అంతటి విష్ణుమూర్తి యొక్క, విరాట్ పురుషుడి యొక్క రూపం చుట్టూ 3 సార్లు ప్రదక్షిణ చేశాను అన్నాడు ఆయన. అసలు మాట్లాడే శక్తి. అందుకే జాంబవంతుడు అంత గొప్పవాడు. ఆయనకు అంత ఓపిక ఉండేది అప్పట్లో. మొత్తం ప్రపంచమంతా నిండిన మహావిష్ణువు చుట్టూతా 3 సార్లు ప్రదక్షిణ చేసిన మహాపుణ్యాత్ముడు. అలా మానవ మాత్రులు చేయలేరు. కానీ కార్తీక మాసంలో 17వ రోజు పవిత్ర స్నానానంతరం శివదర్శనం చేసుకుని ఆవు చుట్టూ నాలుగు ప్రదక్షిణలు చేస్తే వామనావతారంలో ఉన్న విష్ణువు చుట్టూ ప్రదక్షిణ చేసిన మహాఫలితం పొందుతాం. మూడుసార్లు కాదు, నాలుగు సార్లు ప్రదక్షిణ చేసిన ఫలితం పొందుతాం. విశ్వరూపమును ధరించిన వామనమూర్తి చుట్టూ ప్రదక్షిణ చేసినటువంటి వాడికి పునర్జన్మ ఉండదు, శాశ్వత వైకుంఠం లభిస్తుంది. అంటే జాంబవంతుడికి అంత యోగం ఉంది. అంతటి యోగం మనం పొందొచ్చు అన్నమాట, ఇంట్లో కూర్చుని కూడా. ఈరోజు ఆవు పేడ, కొద్దిగా ఆవు పేడ, ఒక ఉసిరికాయ, యథాశక్తి బంగారం, బంగారం లేకపోతే ఒక వెండి, వెండి, ఉసిరి, ఆవు పేడ ఈ మూడు తాంబూలంలో తమలపాకుల్లో పెట్టి ఏ మహానుభావుడికైనా దానం చేస్తే దక్షిణతో పాటుగా అటువంటి వాళ్ళకి వార్ధక్యంలో అనారోగ్యం లేని మరణం వస్తుంది, మంచం మీద పడి చావరట. మళ్ళీ చెబుతున్నా వినండి, ఎక్కువ మంది వార్ధక్యంలో, ముసలితనంలో, మంచం మీద రోగాలతో కుమిలి చస్తున్నారు, లేదా ఆసుపత్రి పాలై చస్తున్నారు, తట్టుకోలేకపోతున్నారు ఈ బాధ. చాలామంది సుఖంగా ప్రాణం విడిచిపెట్టి మోక్షం పొందాలంటే దానికి సులభోపాయం కార్తీక మాసంలో ఇంత ఆవు పేడ తీసుకోండి, తమలపాకులో పెట్టండి, ఒక పచ్చడి ఉసిరికాయ పెట్టండి, వెండి కానీ బంగారం కానీ దక్షిణతో పాటు అందులో పెట్టండి, దానిని ఒక మహాత్మునికి దానం చేయండి. దాంతో వార్ధక్యంలో అనాయాస మరణం పొందుతారు. మరణాల్లో అనాయాస మరణం ఉండాలి. ఎందుకు మంచం మీద నానాయాతన పడుతూ చాకరీ చేయించుకుంటూ ఇళ్లలో వాళ్ళు ఎప్పుడు పోతారా బాబు, చేయలేక చచ్చిపోతున్నావు అని విసుక్కుంటూ ఉంటే, లేక ఆసుపత్రికి వెళ్ళి బిల్లు అయిపోయి జేబు చిల్లు పడి లైఫ్ ఎటు నిల్లు అయిపోయి అక్కడ తీసుకుని తిండి లేక ఆక్సిజన్ పెట్టించుకుని చావడం అంటే మహాబాధ, దుర్భర వేదన అది. ఆ యాతన అనుభవించడం చాలా కష్టం. అదే ఈ పని చేస్తే మనం, ఏది కార్తీక మాసంలో 17వ రోజు ఆవు పేడ, ఉసిరికాయ, బంగారం లేక వెండి దక్షిణతో దానం చేస్తే చివరి రోజులో సుఖంగా విడిపోతారు. అందుకేగా మహానుభావులు ఏమన్నారు, అనాయాసేన మరణం వినా దైన్యేన జీవితం, దేహాంతే తవ సాయుజ్యం దేహిమే పార్వతీపతే. మేము చివరి రోజుల్లో సుఖంగా వెళ్ళిపోవాలి, ఏ ఆయాసం లేకుండా, అనారోగ్యం లేకుండా తిరుగుతూ వెళ్ళిపోవాలన్నమాట. పద్మాకర్ గారి పురాణం వింటూ వెళ్ళిపోయాడంటే ఎంత సుఖం అది. అలాంటి మరణం కావాలి. ఇక ఏనాడు ఎవరి దగ్గరికి వెళ్ళయ్యా, మాకు ఈరోజు ఖర్చులకు 100 రూపాయలు లేవండి అని అడుక్కునే స్థితి ఉండకూడదు. అంటే దైన్యం లేకుండా సుఖంగా టీవీగా బతకాలి, బతికినంతకాలం సంపదలతో బతకాలి. శరీరం విడిచిపెట్టాక ఓ ఈశ్వర నీ దగ్గరికి రావాలి. నరకానికి వెళ్ళి యమధర్మరాజు గారి భటులు చితక్కొడుతూ ఉంటే ఆ దెబ్బలు మేము తినలేము. మేము హాయిగా కైలాసానికి వచ్చి నీలో కలిసిపోవాలి అని శివుణ్ణి అడిగాడు ఒకప్పుడు శంకరాచార్యులు గారు. కాబట్టి మనం కార్తీక మాసంలో అడిగినా అడగపోయినా నేను చెప్పినట్లుగా ఈ ఉసిరికాయని ఆవు పేడతో పాటు తమలపాకుల్లో పెట్టి వెండి లేక బంగారాన్ని దక్షిణతో పాటు దానం చేస్తే వాడికి తిరుగుండదు, అటువంటి వాడు పొరపాటును కూడా నరకానికి వెళ్ళాడు, సుఖంగా వెళ్ళిపోతాడు. ఈరోజు తప్పక వినవలసిన కథ ఒకటి ఉన్నది, అది మారేడు చెట్టు యొక్క మహిమ, బిల్వ మహిమ. అసలు బిల్వం ఎలా పుట్టింది, దాని మహిమ ఏమిటి తెలియజేసే కథని ఈ 17వ రోజు వినాలి. ఒకనొకప్పుడు అగస్త్య మహర్షి నారదుణ్ణి అడిగాడు, నారద మహర్షి అందరూ కూడా బిల్వ వృక్షం చాలా గొప్పదని తెగ పొగుడుతూ ఉంటారు, బ్రహ్మదేవుడు కూడా బిల్వం చాలా మంచిదన్నాడు, ఈశ్వరుడికి అత్యంత ప్రీతిపత్రం ఇది, లక్ష్మీదేవి కూడా బిల్వవృక్షం యొక్క మూలలో ఉంటుంది, బిల్వపత్ర నిలయావిడ, బిల్వపత్రాన్ని ఇష్టపడుతుంది, అందుకే లక్ష్మీదేవి యొక్క అష్టోత్తర శతనామాలలో భాస్కరి బిల్వ నిలయ అని ఉంటుంది. ఇంతమందికి ఇష్టమైన ఈ బిల్వం ఎలా పుట్టింది అంటే అప్పుడు ఆయన చెప్పాడు, ఒకనొకప్పుడు ఈ చరాచర జగత్తంతా జలప్రళయంలో మునిగిపోయింది, అప్పుడు నీరు తప్ప మాట వరస కూడా భూమి లేదు, నక్షత్రాలు లేవు, చంద్రుడు లేడు, సృష్టిలో ప్రాణులు ఎవ్వరూ లేరు. అప్పుడు ఎక్కడుండాలో తెలియక పార్వతీ పరమేశ్వరులు నీళ్లలో తెగ తిరిగారట. కాశీఖండంలో రాస్తాడు, ఉండ చోటెచ్చటను లేక ఉత్పలాక్షి మనము వచ్చితిమి. ఉండడానికి చోటు లేక వాళ్ళు తిరుగుతూ ఉన్నారట. ఆ సమయంలో ధగ ధగ వెలిగిపోతూ ఈశ్వరుడి శరీరం ఒక ఊరుగా మారిపోయింది, అంటే శివుడి శరీరం ఒక ఊరుగా మారింది. అప్పుడు శివుడు తన శరీరంతో ఆ ఊరిని సృష్టించి కొత్త శరీరం ధరించాడు. అంటే శివుడు పాత శరీరం విడిచిపెట్టి ఇంకో శరీరం ధరించాడు. మనం ఎలా అయితే చచ్చిపోయి ఇంకో శరీరం ధరిస్తామో అలాగా, కాకపోతే మనకి ఆయనకి తేడా ఉంది. మనం చచ్చిపోతే మన శరీరాలు శవాలు, ఈశ్వరుడి శరీరం శివం. అందుకే తన శరీరాన్ని విడిచిపెట్టి దాన్ని ఒక పట్టణంగా మార్చి ఇంకో కొత్త శరీరం ధరించాడు మహాత్ముడు. ఆయన పాత శరీరమే ధగ ధగ వెలిగిపోతూ ఒక ఊరుగా మారిపోయింది. అది వెలిగిపోతోంది, ప్రళయకాలంలో కూడా నాశనం లేకుండా వెలుగుతుంది. అందుకే దానికి కాశీ అని పేరు వచ్చింది. కాశ్రుదీప్తౌ అనగా ప్రకాశించినది, ఎప్పటికీ నాశనం లేకుండా ప్రకాశించినది. శివుని శరీరమే ఒక పట్టణంగా మారడం వల్ల దానికి నాశనం లేదు. ఆ పట్టణంలోకి తన కొత్త శరీరంతో పార్వతీ సమేతంగా ఈశ్వరుడు ప్రవేశించాడు. ఇంకా అప్పటి నుంచి ఆయన ఆ నగరాన్ని రక్షించేవాడు. ఎప్పుడైనా జల ప్రళయాలు వస్తుంటే ఎన్ని ప్రళయాలు జరిగాయో, ఎన్నిసార్లు సృష్టి జరిగిందో ఎవడికి తెలియదు. ఈ ప్రళయం వచ్చినప్పుడు శూలాగ్రమే దాన్ని నిలబెట్టేవాట. కాశీని మాత్రం నాశనం కాకుండా జల ప్రళయంలో తన శూలంతో పైకెత్తేవాడు. ఆ శూలం పైన, త్రిశూలం పైన, కంటకాగ్రం ముళ్ళు పైన ఆ ఊరుని నిలబెట్టి కాపాడి అందులో కాపురం ఉండేవాడు. ఒకసారి చూస్తూ ఉండగా ఓ తమాషా జరిగింది. ప్రళయం వచ్చింది, లోకాలన్నీ నాశనం అయిపోయాయి. శివుడు యథాప్రకారంగా తన శూలంతో ఆ పట్టణాన్ని పైకెత్తాడు. అప్పుడు ఆ శూలం నుంచి అచ్చం శూలంలాగా కనపడుతున్న మూడు ఆకులు ఉన్నటువంటి ఒక దళం వచ్చింది. దానికి మూడు ఆకులు ఉన్నాయి, త్రిదళం అటువంటి ఆకు అది. అప్పుడు పార్వతి తెల్లబోయి ఏమిటంటే, నా శూలం సరదా కోసం ఒక అద్భుతమైన దళంగా మారింది. దీనికి ఈరోజు నుంచి బిల్వం అంటే శివుని యొక్క త్రిశూల స్వరూపము అని పేరు పెడుతున్నాను అన్నాడు. ఆయన బిల్వము అంటే శివుని యొక్క త్రిశూలం, త్రిశూలం నుంచి ఈ ఆకు పుట్టింది. ఈ ఆకు ఇది ఒకటేనా అండి, ఇలాంటి ఆకులు ఇంక ఉండవా అంది పార్వతి. నేను ఇప్పుడే మారేడు అనే పేరుతో తెలుగులోను, సంస్కృతంలో బిల్వం అనే పేరుతో ఉండేటటువంటి ఒక అద్భుతమైన వృక్షాన్ని సృష్టిస్తున్నాను. దానికి అచ్చం త్రిశూలాకారంలో, మీరు అందుకే చూడండి పైరు ఒక ఆకు ఇటు ఇటు రెండు ఆకులు ఉంటాయి త్రిశూల యొక్క మూళ్ళలాగా, అటువంటి అద్భుతమైనటువంటి ఒక చెట్టుని సృష్టిస్తున్నాను. ఇది సాక్షాత్తు శివుడి త్రిశూలమే. నేను శివుణ్ణి, నా చేతిలో ఎప్పుడు ఏముంటుంది ఆయుధంగా, త్రిశూలం ఉంటుంది. దానికి ప్రతీకగా ఈ త్రిశూలం నుంచి ఒక చెట్టును సృష్టించాను. దాని ఆకులు కూడా ప్రతి దళము అంటే మూడు ఆకులు ఉన్నటువంటి ఆ మారేడాకు ఒక త్రిశూలం. త్రిశూలాన్ని నాకు సమర్పించిన వాణ్ణి నేను అత్యంత ప్రీతిపాత్రుడిగా భావిస్తాను. నా ఆయుధం నాకు ఇచ్చినవాడు అంటే నాకు ఇష్టం. కలియుగంలో నా ఆయుధం నాకు ఇవ్వడం కష్టం. అందుకే మానవులకు ఏం చేస్తున్నాను, బిల్వపత్రము త్రిశూల స్వరూపము కాబట్టి మీరు ఎప్పుడు బిల్వపత్రాన్ని పూజకి నా మీద వెయ్యండి అంటే నాకు ఒక కొత్త త్రిశూలం ఇచ్చినట్టు అవుతుంది, తద్వారా మీ పాపాలు నేను తొలగించి కైలాసానికి పట్టుకుపోతాను అని వరం ఇచ్చాడు ఆయన. ఇంతకీ సృష్టి ఆరంభకాలంలో ఏది జలప్రళయం అయిపోయి కాశీ అనే పట్టణాన్ని ఆయన త్రిశూలంతో పైకి ఎత్తుతున్నప్పుడు ఆ త్రిశూలం నుంచి పుట్టిన ఆకు ఎప్పుడు పుట్టింది, కార్తీక మాసంలో 17వ రోజు పుట్టింది. శాస్త్ర ప్రకారంగా దానికి కార్తీక మాసం అని పేరు పెట్టాడు. శివుడు తలుచుకుంటే మాసాలు నియమాలు ఆయన ఏర్పాటు చేయగలడుగా. అలా ఏర్పాటు చేసి ఈ దళము పుట్టడానికి భూమి మీద చెట్టు పుట్టించింది నేను కార్తీక మాసంలో. అంటే పునఃసృష్టి వచ్చినప్పుడు, కాలం ఏర్పడినప్పుడు, నక్షత్రాలు చంద్రుడు అన్నీ వచ్చాక కార్తీక మాసంలో 17వ రోజు ఈ బిల్వ వృక్షాన్ని సృష్టించి లోకానికి అందించాడు ఆయన. భూమి మీదకి బిల్వ వృక్షం వచ్చినటువంటి రోజు కార్తీక మాసంలో 17వ రోజు. అందుకే ఈరోజు బిల్వ వృక్షాన్ని పూజించాలి, బిల్వదళాన్ని దానం చెయ్యాలి, బిల్వదళాన్ని ఈశ్వరుడి మీద వెయ్యాలి. ఎందుకంటే కార్తీక మాసంలోనే బిల్వ వృక్షం వచ్చింది కనుక. ఈ కథ 17వ రోజు పుట్టింది కాబట్టి, అంటే బిల్వ వృక్షం పుట్టడానికి మూల కారణమే ఈ కార్తీక మాసం 17వ రోజు కనుక ఈరోజు ఈ కథ వినాలి. ఈ కథ వినేటప్పుడు ఏం చేయాలో తెలిసిన, చేతిలో కలిసి నక్షత్రాలు పట్టుకోండి. కథ అయిపోయాకైనా పర్వాలేదు, కలిసి నక్షత్రాలు పట్టుకోండి. ఈ అక్షతలు శివుడి దగ్గర వేసేయండి. ఆ తర్వాత ఆ కథాక్షతలు ఎత్తి మీద వేసుకోండి. ఆ అక్షతలు కథాక్షతల శిరస్సు మీద వేసుకుంటే అవి పార్వతీ పరమేశ్వరుడు మీ నెత్తి మీద వేసినట్టే. ప్రళయం అయిపోయాక, సృష్టి ఆరంభం అయ్యాక ఈశ్వరుడు బిల్వ వృక్షాన్ని సృష్టించింది 17వ రోజు కనుక, ఈ 17వ రోజు బిల్వ వృక్షం పుట్టిన ఈ కథ విన్నాక ఆ కొన్ని అక్షతలు తీసుకుని శివలింగం దగ్గర వేసి ఆ అక్షతలు నెత్తి మీద వేసుకుంటే ఆ అక్షతలు ఆశీర్వచన అక్షతలు అవుతాయి. ఎవరు ఆశీర్వదించి వేసినట్టు అవుతుంది, శివపార్వతులు. శివపార్వతులు ఇద్దరు స్వయంగా మీ నెత్తి మీద అక్షతలు వేసిన ఫలితం మీకు వస్తుంది, తద్వారా మనం తరిస్తాం. కాబట్టి 17వ రోజు ఈ పని కూడా చేయాలి. ఈరోజు మాత్రం ఎట్టి పరిస్థితులలోనూ ఎక్కువ కారం ఎక్కువ పులుపు ఈ రెండు ఎక్కువ తినకండి. ఎక్కువ పులుపు ఎక్కువ కారము 17వ రోజు నిషిద్ధములట. తీవ్ర కటువు తీవ్రమైనటువంటి ఈ పులుపు కూడా ఎక్కువ మంచిది కాదు ఈ రోజని చెప్పారు. ఉపవాసం ఉండేవాళ్ళు సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం దాకా ఉపవాసం ఉండి నక్షత్ర దర్శన సమయంలో ఒక బిల్వపత్రాన్ని శివలింగం మీద వేయండి. నక్షత్ర దర్శనం అయిపోయాక ఒక బిల్వపత్రం శివుడి మీద వేయండి. అప్పుడు శివుడికి ఇంట్లో వండుకున్న ఆహారం నైవేద్యం పెట్టండి. అప్పుడు భోజనం చేయండి. ఉపవాసం ఉన్నప్పుడు నక్తము అనే పేరుతో ఉపవాసం ఉన్నప్పుడు నక్షత్ర దర్శనం చెయ్యకుండా భోజనం చేస్తే అది దోషం. ఒకవేళ వాతావరణం మారిపోయి ఆకాశం మబ్బులతో ఉండి నక్షత్రాలు కనబడకపోతే రాత్రి 8 గంటలు దాటిన తర్వాత అప్పుడు ఇంట్లో దీపం వెలిగించి దీపాన్ని దర్శనం చేసుకుని భోజనం చేస్తే కూడా నక్షత్ర దర్శన భోజన ఫలితం వస్తుంది. కాకపోతే ఈ భోజనానికి ముందు ఏం చేయాలని చెప్పాను, ప్రతిరోజు చెయ్యొచ్చు. ఈ 17వ రోజు తప్పక చేయాల్సిన పని ఏమిటి అంటే ఒక బిల్వపత్రాన్ని సూర్యాస్తమయం అయ్యాక నక్షత్ర దర్శనం అయ్యాక శివలింగం మీద పెట్టండి. మీ ఇంట్లో వండుకున్న పదార్థాలు మీ ఇళ్లలో శివలింగం ఉంటుంది కనుక శివుడి పటం ఉంటుంది కనుక దానికి నైవేద్యం పెట్టండి. అప్పుడు భోజనం చేయండి. అప్పుడు సంపూర్ణ ఉపవాస ఫలితం వస్తుంది. శివుడికి నివేదన పెట్టకుండా శివలింగం మీద ఎక్కడో చోట ఒక బిల్వపత్రం వేయకుండా నక్షత్ర దర్శనం చేయకుండా అన్నం తింటే అది ఉపవాస భోజనం కాకుండా అపవిత్ర భోజనం అవుతుందన్నమాట. ఎట్టి పరిస్థితుల్లో పొద్దున్న వండిన సద్యన్నం మాత్రం సాయంత్రం పూట నివేదన చేయకూడదు, తినకూడదు. ఈ సోమవారాలు కానీ కార్తీక మాసాలు కానీ మొత్తం నెల్లాళ్ళు నక్తం చేసేవాళ్ళు కానీ లేదా ముఖ్యంగా ఇలాంటి 17వ రోజు కానీ మాట వరసకు కూడా ఉదయం వండిన అన్నం రాత్రి తినకూడదు. సాయంకాలం మాత్రం ఇంచుమించుగా మళ్ళీ కొత్తగా 4 గంటలకు వంట మొదలెట్టుకుని 6 గంటలకు అవగొట్టుకుని అప్పుడు శివదర్శన అనంతరం నైవేద్యం పెట్టుకుని బిల్వపత్రం శివలింగం మీద పెట్టి తినాలి. పాచి అన్నం సద్యన్నం పొద్దున్నదికి పనికిరాదు, రాత్రిది మళ్ళీ పొద్దున్నకి పనికిరాదు. ఏది ఉపవాస నియమాలతో ఉంటాం కనుక. నియమాలతో ఉన్నటువంటి వాళ్ళు జాము గడిచినటువంటి ఆహారమే తినద్దని శాస్త్రం చెబుతున్నది. తర్వాత ఈరోజు 17వ రోజు ఒక్కరోజు మాత్రం ఉపవాసం ఉన్నవాళ్ళు బ్రహ్మచర్య దీక్షతో ఉండండి. ఈ ఒక్కరోజు ఉపవాసం ఉన్నవాడికి బ్రహ్మచర్య దీక్ష కూడా నియమం. ఈ పనులు చేస్తే సంపూర్ణ కార్తీక మాస మహాఫలితం లభిస్తుంది. మళ్ళీ భాగంలో కలుసుకునేదాకా హరి ఓం తత్సత్.